ప్రభువును వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్షమించండి, నాకు కొంచెం అనారోగ్యం వలన, కొంచెం బలహీనత వలన నేను గడిచిన దినము కొరింథీ సంఘానికి రాసిన పత్రిక వాస్తవానికి మన ధ్యానం అయితే నేను సిద్ధపడలేకపోయాను. అందుకోసమే ఈరోజు నేను కొరింథీ పత్రిక మీద కాకుండా వేరే అంశం మీద వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాను. రేపు మంగళవారం మరలా కొరింథీ పత్రిక మీద నేను ధ్యానాన్ని కొనసాగిస్తాను. అంతమాత్రమే కాదు, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, గత 2-3 వారాల నుంచి కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సిక్ అవుతూ వస్తూ ఉన్నాం. కంప్లీట్గా మెడిసిన్స్ మీద ప్రయాణం అవ్వాల్సి వస్తూ ఉంది. ఈ మధ్య కాలంలోనూ కొత్తగా మరలా డయాబెటీస్లోని కూడా ఎంటర్ అవడం జరిగింది. కాబట్టి జస్ట్ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గడిచిన రాత్రి అంతా కూడా కంప్లీట్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపు బ్రహ్మ మంట, వామిటింగ్ సెన్సేషన్. అసలు ఈ ఉదయకాల సమయంలో నేను వాక్యం చెప్తాను అనుకోలేదు, కానీ ప్రభు కృప చూపించాడు, దాన్ని బట్టి నేను ప్రభుకి స్తుతి చెల్లిస్తున్నాను. కాబట్టి గత 3 వారాల నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా బలహీనతలు, అనారోగ్యాలు వెంటబడుతూ ఉన్నాయి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోక మునుపు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తుంటాడుగా, నీ వాక్యము ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సరిచేయండి. మా ద్వారా ఘనత మహిమా ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రార్థన అనే అంశం మీద మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన అంటే ఏంటో మనకందరికి కూడా తెలుసు. దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే సంపూర్ణ విధేయతతో ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు మధ్యవర్తిత్వం ద్వారా నీతియుక్తమైన అవసరాల కోసం విన్నపాలు దేవునికి సమర్పించడం. చాలా చక్కని స్టేట్మెంట్ ఇది. ప్రార్థన అంటే సంపూర్ణ విధేయత్వం. అంటే నువ్వు ప్రార్థనకు మోకరిల్లినప్పుడు నీ దగ్గర ఏముండాలంటే సంపూర్ణ విధేయత ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు, దేవునితో మాట్లాడేటప్పుడు సంపూర్ణ విధేయత, మామూలుగా విధేయత కాదండి, సంపూర్ణ విధేయత, పరిపూర్ణంగా నిన్ను ప్రభువుకి సమర్పించుకుంటూ. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోబు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా సమస్తమును కోల్పోయినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, యోబు సాష్టాంగపడి అని అంటుంది. యాక్చువల్గా అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే, హీ బౌ డౌన్ అండ్ వర్షిప్డ్ గాడ్ అని అంటుంది. అది సంపూర్ణ విధేయత అంటే. సమస్తమును కోల్పోయిన, ఉన్నదంతా కోల్పోయిన, దేవుణ్ణి నిందించకుండా, మారు మాట్లాడకుండా, హీ బౌ డౌన్ కంప్లీట్గా అలా నేల మీద పండుకొని వర్షిప్డ్ గాడ్, దేవుణ్ణి ఆరాధించాడట. అంటే ఇవన్నీ నాయి కాదు ప్రభువా, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, బట్ నువ్వు నేను మన ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విధంగా సంపూర్ణ విధేయతతో ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు మధ్యవర్తిత్వం. ఎందుకు మధ్యవర్తిత్వం అని ఉపయోగించిందంటే, పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి నేరుగా దేవునితో మాట్లాడడానికి అవకాశం లేదు. దేవుడు కూడా మనిషితో నేరుగా మాట్లాడడం చాలా అరుదుగా ఉండేది. అందుకని యాజకులు మధ్యవర్తిత్వాన్ని చేసేవాళ్ళు. మనుషుల యొక్క సమాచారాన్ని యాజకులకు అందిస్తే యాజకులు దేవునికి చేరవేసేవాళ్ళు. పాత నిబంధన ప్రకారం దేవాలయం మూడు భాగాలుగా ఉండేది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ప్రజలందరూ ఆవరణం వరకు చేరుకోగలరు, కానీ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. పరిశుద్ధ స్థలమునకు కేవలము యాజకులు మాత్రమే చేరుకునేవాళ్ళు. యాజకులు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు. కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి, అది కూడా వంతులు వారీగా మాత్రమే వారు వెళ్ళగలరు. ఆ దినాల్లో యాజకులు ప్రజల యొద్ద సమాచారాన్ని దేవునికి చెరవేసేవారుగా ఉన్నారు. దేవుడు ప్రజలతో మాట్లాడాలంటే ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఇక్కడే ఒక చిన్న అర్థాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. యాజకుడు అంటే మనుషుల యొక్క విన్నపాలను దేవునికి చేరవేసేవాడు. ప్రవక్త అంటే దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరికలను ప్రజలకు చేరవేసేవాడు. సో ఈ విధంగా యాజకులు, ప్రవక్తలు మధ్యవర్తిత్వాన్ని వహించేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చిన తరువాత, ఆయన సిలువ మీద బలియాగమైన తరువాత, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ తెర ఆకాశము నుండి భూమి వరకు అది రెండు ముక్కలుగా చినిగిపోవడం ద్వారా ఇప్పుడు ఎలాంటి మధ్యత్వం అంటే వ్యక్తుల యొక్క మధ్యవర్తిత్వం అవసరం లేదు. త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తే ఇప్పుడు మధ్యవర్తి. యేసుక్రీస్తు ద్వారా మనం దేవునికి నేరుగా మన ప్రార్థన విన్నపాలను సమర్పించుకోవచ్చు. కానీ ఈరోజు కొంతమంది ఏమో మరియమ్మ మాకు మధ్యవర్తి అని చెప్పి మరియమ్మ ద్వారా మేము యేసును చేరుకుంటాం అని కొంతమంది చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు వాళ్ళు రోమన్ క్యాథలిక్స్. వాళ్ళను మనం బ్లేమ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళ వైపు మనం వేలెత్తి చూపిస్తున్నాం. అయితే మనం చేస్తున్నది ఏంటి? మనం చేస్తున్నది ఏంటి? మనం కూడా ఎక్కడికో పరుగులు తీస్తూ ఉన్నాం. అక్కడక్కడ గుణదల్లో మంచిగా అద్భుతాలు జరుగుతున్నాయంటే ఆడుకు పరుగులు తీసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇక్కడెక్కడో నాగూరునా పట్టణంకి వెళ్తే ఆడేదో జరిగింది అంటే ఆడికి వెళ్తాం. బెల్లం కొండంకి వెళ్తే అక్కడ గొప్ప దైవజనున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తే ఏదో జరిగింది అంటే ఆయన ఆడు పరుగులు తీస్తూ ఉన్నాం. ఎక్కడికెక్కడికో పరుగులు తీస్తూ ఉన్నాం. కానీ ఈరోజు నీకు ఏ వ్యక్తి యొక్క మధ్యవర్తిత్వం అవసరం లేకుండా నువ్వు నేరుగా దేవునితో మాట్లాడుకోవడానికి యేసుక్రీస్తే మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామంలో నువ్వు ఏమి అడిగినను నువ్వు పొందుకుంటావు. కాబట్టి క్రీస్తు నందు ప్రేమ దేవునిలారా, ఎవరో వద్దకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఎవరో యుద్ధకు పరుగులు తీసి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఎవరంటే క్రీస్తు నందు పసిబిడ్డలు. వాళ్ళకి ఇంకా ఆ ర్యాపో రాలేదు కాబట్టి, ఇంకా ఆ అనుభూతిలోనికి, ఆ ఎదుగుదలలోనికి రాలేదు కాబట్టి ఇప్పుడు మేము పల్లెటూళ్ళకి వెళ్ళిన పల్లెటూరులో సంఘంలో పరిచయం చేశారు. ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒక లైన్ నిలబడతారు. చేయాలి, ఓపిగ్గా చేయాలి, వాళ్ళకి అదొక తృప్తి. సో ఏపీసీడీలు నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి అందరి కోసం ఓపిగ్గా చేస్తాం. కానీ ఎదిగిన తర్వాత వీళ్ళు అలా ఎల్కేజీ పిల్లలు ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే కూడా వింటారు. నా ద్వారా చేయాల్సిన ద్వారా చెయ్యి దేవుని బిడ్డలారా, సేవకుని ద్వారా అంటే తప్పని నేను అనడం లేదు, చేయించుకోండి. ఆయన ప్రార్థన ప్రార్థన చేస్తుంది, నేను ప్రార్థన చేసి అన్న భావనలోకి వెళ్ళొద్దు అంటున్నాను. నేను ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆలకించి జవాబిచ్చిన దేవుడు, నువ్వు ప్రార్థన చేసినా కానీ ఆలకించి నీకు కూడా జవాబిస్తాడని చెప్తున్నాను నేను. ఎన్నిసార్లు మన ఇంట్లో ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థనలకు మనం జవాబులు పొందుకోలేదు కదండి. సో కాబట్టి ప్రార్థన అంటే సంపూర్ణ విధేయతతో ప్రభువును రక్షకుడు మధ్యవర్తిత్వం ద్వారా పాలు అవసరం.
అజయ్ అన్న మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతా వస్తుందన్నా, సిగ్నల్ ఒకసారి చెప్పండి.
అవునా, ఒక్క నిమిషం.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అన్న సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, జాయిన్ అవుతారు. దయచేసి వేచి ఉండవలసిందిగా మనం వేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి అయిన దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అన్న. వందనాలు అన్న, తీసుకున్నాను సమయం.
ఇప్పుడు నా వాయిస్ క్లారిటీగా ఉందా?
బాగుందన్న, బాగుంది.
ఓకే ఓకే. సో క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఒకటి సంపూర్ణ విధేయతతో ఆయన మధ్యవర్తిత్వము, తర్వాత నీతియుక్తమైన అవసరాల కోసం మన ప్రార్థన విన్నపాలు, దేవునికి సమర్పించడం, ఇది ప్రార్థన. అంటే ఏముండాలి అంటే, ఒకటి మన ప్రార్థనలో ముందుగా స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి. రెండవది పాపపు ఒప్పుకోలు ఉండాలి. మూడవది కృతజ్ఞతలు చెల్లించడం ఉండాలి. నాలుగవది మన అవసరతల నిమిత్తము విజ్ఞాపన చేయడం అనేటువంటిది ఉండాలి. అయితే ఈరోజు నేను మీతో ప్రాముఖ్యంగా మీతో మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, ప్రార్థన విషయంలో అనుసరించాల్సినటువంటి షరతులు, కండిషన్స్ ఆఫ్ ప్రేయర్. ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఉపోద్ఘాతం మాత్రమే. నేను ప్రాముఖ్యంగా ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న విషయము ప్రార్థన విషయంలో అనుసరించాల్సినటువంటి షరతులు. వీలైతే రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఒక్కొక్కటి చెప్తాను నేను. మొదటిది, దేవుని చిత్తంలో ప్రార్థించాలి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసిన పత్రిక 8:27 రాసుకోండి. తర్వాత మత్తయి సువార్త 36:39 రాసుకోండి. మత్తయి సువార్త 36:39 చదువుతున్నాను. అక్కడ యేసు ప్రభు ఇలా ప్రార్థించారు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిము. క్రీస్తునందు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు మనకొక మాదిరిని కనపరుస్తున్నాడు. ఆ మాదిరి ఏంటి అంటే, తండ్రి చిత్త ప్రకారము ప్రార్థన చేయడం. ఉదాహరణకి యేసు ప్రభువా, ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు, అయినను నా ఇష్టము కాదు. ఆ గిన్నె దేనికి సాదృశ్యంగా ఉంది? రాబోతున్నటువంటి పర్సిక్యూషన్స్కి, శిలువ మరణానికి, శ్రమకి, పెయిన్, బాధకి సాదృశ్యంగా ఉంది. దాన్ని తొలగించు, అయినను నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. ఒకవేళ అది నీ ఇష్టమైతే, అంటే నేను శ్రమపడ్డం నీ ఇష్టమైతే, నేను వేదన అనుభవించడం నీకు ఇష్టమైతే, నేను గాయపరచబడ్డం నీకు ఇష్టమైతే, నేను వివస్త్రగా చేయబడి అవమానించబడ్డం నీకు ఇష్టమైతే, అది నీకు ఇష్టమైతే, ఎస్ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అది కష్టమైనా నష్టమైనా, అది నీ జీవితంలో దేవుని చిత్తమైతే అంగీకరించటానికి మనం సంసిద్ధులముగా ఉండాలి. కొన్నిసార్లు ప్రమోషన్ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం చాలా కంఫర్టబుల్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి ట్రాన్స్ఫర్ వస్తే బాగుంటుంది అన్ని విధాలుగా, ఫ్యామిలీ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, పిల్లలకి హెల్త్ పరంగా అని కానీ, అన్ని విధాలా మనకి ఇది దగ్గరగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు నీ కిచెన్ లిస్ట్లో ఇంకొక మారుమూల ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్తే నీకు ఈ ఫెసిలిటీస్ ఏమీ దొరకవు. కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తావు? ఇక్కడ నీకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, అక్కడ నీకు ఏ కంఫర్ట్ లేదు, మారుమూల ప్రాంతం, అసలు నీకు కనీసం అక్కడ మామూలు చిన్న చిన్నవి కూడా దొరకవు. సో ఇలాంటి టూ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభా నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ ఈ ప్రభు అని అడగం. ఖచ్చితంగా మనం మైండ్లో ముందుగా ఒకటి ఫిక్స్ అయిపోయి, ప్రభా నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఎక్కడికి ట్రాన్స్ఫర్ ఈ ప్రభు? కానీ యేసు ప్రభు చూపించిన మాదిరిలో ఆ గిన్నె పెయిన్కి, బాధకి, శ్రమకి సాదృశ్యంగా ఉంటే ప్రభు కూడా ఆ గిన్నె తొలగించు అన్నాడు, ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్ట ప్రకారమే జరిగించు అన్నప్పుడు తండ్రి ఏం చేశారంటే ఆ గిన్నె అంది పుచ్చుకోవడానికే అనుమతించాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు, ప్రభా ఎందుకు ప్రభా నా ప్రార్థన లేదు, ఎందుకు ప్రభా నాకు జవాబు ఇవ్వలేదు అని దిగులు పడలేదు, కుమిలిపోలేదు, దాన్ని యాక్సెప్ట్ చేశాడు, దాన్ని యాక్సెప్ట్ చేశాడు. సో క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని సమయాల్లో అది ఉద్యోగం కొరకు కానీ, ట్రాన్స్ఫర్ కొరకు కానీ, ఈవెన్ వివాహం కొరకు కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ముందుగా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకొని దీన్ని మనం మైండ్లో ఆక్యుపై చేసుకొని, నాకు ఇది ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయడం అనేటువంటిది క్రైస్తవని పద్ధతి కాదు, క్రైస్తవని పద్ధతి కాదు. అబ్రహాము ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒకవైపేమో ఏదేను తోట వలె చక్కగా నీరు పారుచు తోటలు అందంగా ఐగుప్తు దేశం వలె ఉంటే, మరొక వైపు ఏమీ లేని ఎడారి భూమి ఉంటే లోతును నిలబెట్టి, లోతు నేను పెద్దోడిని, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, ఇదిగో నువ్వు అటు పో నేను ఇటు పోతాను అని చెప్పి ద బెస్ట్ని సెలెక్ట్ చేసుకోలా, ఆప్షన్ ఇచ్చాడు. వాట్ ఎవర్ యు లైక్, నువ్వేం తీసుకుంటావు అయ్యా నేను ఇది తీసుకుంటాను చాలా బాగుంది, దెన్ ఓకే టేక్ ఇట్. ఎటులేడు అబ్రహాము, ఎడారులు లోయలు కలిగినటువంటి ఏమీ లేనటువంటి ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళాడు. దిగులు పడ్డాడా, ప్రభా నాకు మోసం జరిగింది ప్రభా, ప్రభా నాకు అన్యాయం జరిగింది ప్రభా, అయ్యో నేను అట్టెళ్ళుంటే బాగుండేది, ఇటు అనవసరంగా వచ్చాను అని అనుకున్నాడా? నో, అదే దేవుని చిత్తమని యాక్సెప్ట్ చేశాడు. అక్కడి నుంచి దేవుడు బ్లెస్ చేశాడు, అక్కడి నుంచి దేవుడు బ్లెస్ చేశాడు. కాబట్టి బహుశా ఒకవేళ నువ్వు ఇలాగే ప్రార్థన చేసేవమ్మా ట్రాన్స్ఫర్ కోసం, ప్రభా నీ చిత్త ప్రకారం నాకు ఈ ప్రభా అని, కానీ నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయని రీతిగా ఒక మారుమూల ప్రాంతానికి, ఏ ఫెసిలిటీస్ లేనటువంటి ప్రాంతానికి ఒకవేళ దేవుడు నీకు ట్రాన్స్ఫర్ ఇస్తే దిగులు పడద్దు, భయపడద్దు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ దేర్. అబ్రహాము పట్ల దేవునికి ఉన్న ఒక ప్రణాళిక నీ పట్ల కూడా దేవునికి ఉంది. అక్కడి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అయితే క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అక్కడి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు అంటే నా ఉద్దేశం నువ్వు వాడికి వెళ్ళిన తర్వాత బాగా కార్లు బంగ్లాలు బిల్డింగ్లు పొలాలు సంపాదిస్తావని కాదు. ఒక నశించిపోవుచున్న ఆత్మ అక్కడ ఎవరో ఒకరుంటారు, వానికి సువార్తను ప్రకటించటానికి కఠినమైన వ్యక్తి, ఎవరిని పంపిస్తే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు నువ్వు అడుగుతున్నావు ప్రభా నాకు ట్రాన్స్ఫర్ విషయంలో రెండు కఠినమైన ప్రాంతాలు ఉన్నాయి, నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను ప్రభా అని. కానీ ప్రభు నిన్ను చూసిన తర్వాత లేదు లేదు, ఈ బిడ్డ అయితే నా కోసం అక్కడ నిలబడతాడు, అక్కడ కఠినమైనటువంటి యజమానుడు ఉన్నాడు, అక్కడ నియంతృత్వమైనటువంటి యజమానుడు, ఎవరు చెప్పినా వినడు, వాడు కేవలం క్రీస్తు ప్రేమను చూపిస్తేనే వాడికి అర్థమవుతుంది అని అనుకున్నప్పుడు నువ్వు కనిపించావు, ఎస్ హీఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నిన్ను నమ్మి నిన్ను ఆ ప్రాంతానికి పంపించాడు. కానీ నిన్ను విడిచిపెట్టి నిన్ను మరిచిపోయి నీ ప్రార్థన వినక నిన్ను ఆ కఠినమైన భూమికి పంపించలేదు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని చిత్తంలో ప్రార్థన చేసినప్పుడు దేవునికి ఏది ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. పౌలు ప్రార్థన చేశాడు, ప్రభా ఈ ములు నా ఇద్దరు నుంచి తీసేయి, శరీరంలో ఒక బలహీనత ఉంది. నో ఆన్సర్, తెలుసా మీకు? ఇదే పౌలు ఎంతో మంది కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ జవాబులు వచ్చాయి. పౌలు నడికట్టి తగిలితే కూడా స్వస్థతలు వచ్చాయి. ఎంతో మంది పౌలు ప్రార్థన ద్వారా స్వస్థతలను పొందుకున్నారు. ఈవెన్ ఆఖరికి మేడ గది మీద నుంచి కింద పడిపోయి చనిపోయినటువంటి ఐతుకు సహితము మరణము నుంచి ఆయన మరలా లేచాడు. కానీ ఇప్పుడు ఇదే పౌలు తన కోసం ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా గివ్ మీ హీలింగ్. నో ఆన్సర్. రెండోసారి ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు స్వస్థతనివ్వు. నో ఆన్సర్. మూడోసారి ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు స్వస్థతనివ్వు. రెండు ఆన్సర్లు రావాలి, ఎయిదర్ ఎస్ ఆర్ నో. విషయం ఏంటంటే అసలు ఈ రెండు ఆన్సర్లు రాలా, నేను స్వస్థపరుస్తున్నాను అన్న ఆన్సర్ రాలేదు, లేదు నిన్ను స్వస్థపరచును అన్న ఆన్సరు రాలేదు. ఏమొచ్చింది, నా కృప నీకు చాలు పో అని అన్నాడు. ఈయన అడిగింది ఏంది, స్వస్థత. ఆయన ఇచ్చింది ఏంది, కృప. అంటే ఈ బలహీనత నీ నుండి తీసిపోకూడదు, ఆ బలహీనత అలాగే ఉంటుంది, ఎప్పుడు నువ్వు బలహీనుడువో అప్పుడే బలవంతుడువు, వెళ్ళు అని అన్నాడు. అప్పుడు పౌలుకు అర్థమైంది, ఓకే దిస్ ఈజ్ వాట్ గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్ అని అనుకున్నాడు, దాన్ని యాక్సెప్ట్ చేశాడు, వెళ్ళిపోయాడు. అంతేకాని అక్కడ అలిగి కూర్చోలా, చర్చి మీద అలగలేదు, ప్రార్థన మీద అలగలేదు, ఏసఐ మీద అలగలేదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నాకు ఇదిగో ఉద్యోగం కావాలి, ఇప్పుడు నువ్వు ఆ ఉద్యోగం రాలేదు అనుకోండి, నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు, నిరుత్సాహపడిపోతావు. కానీ ఇలా ఎందుకు అనుకోవడం లేదు, ప్రభా నీ చిత్తం అయితే ఇవ్వు అని అన్నాను, సో నాకు ఇవ్వలేదు కాబట్టి దేవుని చిత్తం కాదు అని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మనం? పొందుకుంటేనేమో దేవునికి స్తోత్రం, దేవుడు తన చిత్త ప్రకారం నాకు ఇచ్చాడండి అని అంటాం. ఇవ్వనప్పుడు కూడా ఇదే స్టేట్మెంట్ చేయగలమా? అది దేవుని చిత్తం కాదు, అందుకే ఇవ్వలేదు. సో హీ మే బి గోయింగ్ టు గివ్ మీ ద బెస్ట్ అని ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? కాబట్టి క్రీస్తు ప్రభువైన దేవుడిలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన చిత్తంలో ప్రార్థించాలి, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించాలి. ఆయన చిత్తం ఏదైనప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేసే సిద్ధ మనసు కూడా మనకు ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ప్రభువు మన అపరాధములను క్షమించి మన ప్రార్థనలకు జవాబిచ్చే ముందు ఇతరుల అపరాధములను కూడా మనం క్షమించగలగాలి. అంటే మొదటిది దేవుని చిత్తంలో ప్రార్థించాలి, రెండవది అపరాధములను క్షమించి ప్రార్థించాలి. ప్రభువు నిన్ను క్షమించాడు, కానీ నువ్వు ఇంకొకరిని క్షమించకుండా నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? మార్క్స్ వార్త 11:25 చదివితే, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను మీ విరోధులను క్షమించుడి. మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను మీ విరోధులను క్షమించుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిలువబడి దేవునికి ప్రార్థన చేసే సమయంలో ఒక్కసారి మన హృదయం వైపు, మన మనస్సు వైపుకు మనం తొంగి చూసుకుంటే మనకెంతమంది విరోధులు కనిపిస్తారో, మనము నచ్చనటువంటి వాళ్ళు, మనల్ని నచ్చనటువంటి వాళ్ళు, మనం మాట్లాడినటువంటి వాళ్ళు, మనతో మాట్లాడినటువంటి వాళ్ళు, ఎంతోమంది లిస్ట్ బయటకు వస్తుంది. కొన్నిసార్లు మనం చర్చికి వెళ్ళినా కానీ ఆ చర్చిలో కూడా ఒకవేళ పొరపాటున వాడొచ్చి మన పక్కన కూర్చుంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం. ఆ వ్యక్తి ఎదురుగా వస్తూ ఉంటే మౌనంగా తలదించుకొని వెళ్ళిపోతాం కదండి. అలాంటి నీవు ప్రార్థన చేస్తే ఎలా జవాబు వస్తుందని అనుకుంటున్నావు? మనం చాలా తెలివి కలిగిన వాళ్ళం. ఎంత తెలివి కలిగిన వాళ్ళం చెప్పమంటారా? మన ఎదురుగా ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు, ఆ వ్యక్తితో మాట్లాడడం నీకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నీకేం ఫోన్ రాదు, కానీ ఫోన్ వచ్చినట్లే చాలా తెలివిగా ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని అసలు ఆ వ్యక్తి నువ్వు ఎదురుగా చూడనట్టు, ఇక్కడ నువ్వు ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఈ ఫోన్లో సరే సరే అని మాట్లాడుకుంటూ చాలా తెలివిగా ఆ వ్యక్తిని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆ వ్యక్తి అంటే అనుకుంటుంటాడు, ఫోన్లో ఉన్నాడు చూసుకోలేదులేదని. ఆ వ్యక్తి కనిపెట్టలేకపోవచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు కనిపెట్టలేకపోవచ్చు, కానీ దేవుని కనిపెట్టడా? దేవునికి అర్థం కదా? ఇలాంటి వాళ్ళు నీ జీవితంలో ఎంతమంది లేరు? ఇలా ఎన్నిసార్లు మనం నటించడం లేదు, ఇలా ఎన్నిసార్లు మనం నటించడం లేదు. ఒకవేళ పైకి మాట్లాడినా కానీ చెయ్యి ఇచ్చినా కానీ లోపల మాత్రం నాకు సమయం వస్తుందిరా, అప్పుడు చూసుకుంటా నీ సంగతి, అప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకోవడం లేదా? దేవుడు పై స్వరూపాన్ని కాదు అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు కాదా? నువ్వు హృదయంలో గ్రడ్జి పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని, అసూయ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించుందా? పరలోక ప్రార్థనలో ప్రభు ఏమంటాడు? మీ ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించండి అని అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఎన్నిసార్లు క్షమించమంటారు సార్? ఎన్నిసార్లు నన్ను బాధ పెట్టాడు తెలుసా? దానికి జవాబు ఒక్కటే, దానికి జవాబు ఒక్కటే. నువ్వు ఎన్నిసార్లు ప్రభువుని గాయపరిచావు? అయినప్పటికీ ప్రభువునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడా? అందుకే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారమే. మీరు ఎన్నోసార్లు గాయపరిచారు, ఎంతో గాయపరిచారు, అయినప్పటికీ నేను మీతో మాట్లాడుతున్నాను, మీ మాటల్ని వింటున్నాను, మీకు జవాబులను ఇస్తున్నాను, నేను హృదయపూర్వకమే క్షమించాను. సో ఆ రీతిగానే మీరు కూడా ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి మనం బలిపీఠం దగ్గర బలి అర్పించేటప్పుడు ఎవరైనా మనతో అసమాధానంగా ఉన్నారే మనం పరిశీలన చేసుకొని, అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, మొదట మీరే వెళ్ళి వారితో సమాధానపడి తర్వాత వచ్చి బలి అర్పించండి, అప్పుడు మీ బలి అంగీకరించబడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు కానీ మొదట నీవే వెళ్ళి సమాధాన పడకుండా ఎదుటి వ్యక్తితో నువ్వు నెమ్మది పొందకుండా నువ్వు వచ్చి ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసమున్నా, ఎంత గోజారినా నీ ప్రార్థనకు జవాబు రాదు. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, నేను ఇంత ప్రార్థన చేసినా దేవుడు నాకు ఎందుకు జవాబుని ఇవ్వడం లేదు, ఎంత ప్రార్థన చేసినా ఎందుకు దేవుడు నాకు జవాబు ఇవ్వడం లేదు అనుకుంటున్నావు, ఇంకా నీకు మీ ఎత్తతో సమాధానం లేదేమో, ఇంకా నీకు మీ కోడలతో సమాధానం లేదేమో, ఇంకా నీవు నీ భర్తను క్షమించలేని స్థితిలో ఉన్నావేమో, ఎస్ నీ బిడ్డ ఒక తప్పు చేసింది కాదనడం లేదు, అమ్మాయి యవ్వనములో ఉంది, అమ్మాయి ఒక తప్పు చేసిందని చెప్పి దానికి జీవితకాలం అమ్మాయి మీద నింద వేసి అమ్మాయితో నువ్వు మాట్లాడడం లేదేమో. బిడ్డలు తప్పు చేయడం సహజం, యవనంలో ఉన్న బిడ్డలు తప్పు చేయడం సహజం. అయితే వాళ్ళు తప్పు చేశారని చెప్పి వాళ్ళని నిందించి వాళ్ళు కంప్లీట్గా ఒక మూలను పెట్టడం కాదు. చాలామంది తల్లిదండ్రులు ఇదే తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు వాళ్ళని ఇంకొంచెం ప్రేమతో వాళ్ళకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వాళ్ళని దండించాలి, పెద్దలైన తర్వాత వాళ్ళని దండించకూడదు, ప్రేమతో వాళ్ళతో చెప్పాలి. నీ బిడ్డతో ఎప్పుడైనా కూర్చొని ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడావా, తన దగ్గర నుంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావా, ఆలోచించి. కానీ ఏసయ్య మన ఎడల అలా చేస్తూ ఉన్నాడు. మనం ఎన్నిసార్లు ఆయన్ని గాయపరిచినప్పటికీ ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను మీ విరోధులను మీ శత్రువులను మీకు ఎవరంటే పడదో గిట్టని వారిని క్షమించి వారితో సమాధానపడి అటు తర్వాత వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన అంగీకరించబడుతుంది. మూడవది విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించాలి. మార్క్స్ వార్త 11:24 ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, బిలీవ్, ట్రస్ట్. యాకోబు పత్రిక 1:6-7 అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒకటి దేవుని చిత్తంలో ప్రార్థించాలి, రెండోది మనడలో అపరాధములు చేసిన వారిని క్షమించి ప్రార్థించాలి, మూడవది విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించాలి. దేవుని దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి, తన్ను అడుగువారికి ఆయన దయచేయువాడని నమ్మాలి. నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా మనము ప్రభుకి బిడలమై ఉండడము శిష్యులమై ఉండడము కష్టము, కష్టము. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనలో అవిశ్వాసం లోపించింది, ఈరోజు మనలో అవిశ్వాసం లోపించింది, నమ్మకం లోపించింది. ఏమో వస్తుందో రాదో, పొందుకుంటామో లేదో, సరేండి అందుకుంటామో లేదో, దేవుడు ఇస్తాడో లేదో. మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సహోదరి ఉపవాస కూడికెళ్ళి ఏచేచి ప్రార్థన చేస్తుంది, ప్రభా నా భర్తను రక్షించుకోండి, నా భర్తను రక్షించుకోండి ప్రభా, త్రాగుబోతోడు, చెప్పిన మాట వినడు, మూర్ఖుడు ప్రభా, మీరే రక్షించండి ప్రభా అని ప్రార్థన చేసింది. బయటకు వచ్చేసింది. ఇంతలోకి ఒక సహోదరు అడిగింది, ఏ ఒక్క ఎట్టున్నాడు మీ ఆయన? అప్పుడు ఇవనింది వెంటనే, వాడి సంగతి అడగబాకే, ప్రపంచంలో ఈవుడన్నా మారుతాడు కానీ ఈడు మాత్రం మారడు అని అనింది. అప్పుడు దాకా లోపల ఆమె ప్రార్థన చేసింది, ప్రభా నువ్వు మార్చగలవు, నువ్వు మార్చు అని ప్రార్థన చేసింది. బయటకు వచ్చేమనింది, ఎవరన్నా మారుతాను కానీ ప్రపంచంలో ఈడు మాత్రం మాడాడు, ఎప్పుడు ఇట్టే ఉంటాడు అని అంటివి. అంటే అప్పుడు నీ నమ్మకం ఏమైంది, నీ విశ్వాసం ఏమైంది, నీ ప్రార్థన ఏమైంది? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ప్రార్థన అనేటువంటిది, ప్రార్థనలో విశ్వాసం అనేటువంటిది ఆయువు పట్టు లాంటిది. మరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఇది నేను విన్నాను, ఇది ఎంతవరకు సత్యమో నాకు తెలియదు, కానీ అయితే నేను విన్నాను చాలాసార్లు, నా చిన్నప్పుడు విన్నాను ఈ స్టోరీని, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక సందర్భంలో ఒక పెద్ద వైద్యుడు, క్యాన్సర్కి మంచిగా వైద్యం చేయగలిగినటువంటి, దానిలో అనేకమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి వైద్యుడు, ఆయన అపాయింట్మెంట్ దొరకాలంటేనే వారాలు పడుతుందంట, చాలా చాలా కష్టం, వెరీ ఫేమస్ డాక్టర్. సో ఆయనకి ఒక గంట సమయం కూడా, అరగంట సమయం కూడా అత్యంత విలువైనటువంటిది, అత్యంత విలువైనటువంటి అంత ఫేమస్ డాక్టరు ఒకరోజు తనకు ఒక సన్మానాన్ని ఏర్పాటు చేస్తే ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి విమానంలో వెళ్తా ఉన్నాడట. విమానంలో వెళ్ళాలి. అయితే ఆ విమాన ప్రాంతానికి వెళ్తే వాతావరణం బాగలేదని విమానాలు రద్దు చేయబడ్డాయి, బయట పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు ఈయనకి ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు బయటకు వచ్చి టాక్సీ మాట్లాడుకొని ఎమర్జెన్సీగా నన్ను ఎంత త్వరితముగా ఆ పట్టణానికి తీసుకెళ్తావో నన్ను ఆ పట్టణానికి తీసుకుని వెళ్ళు, అక్కడ నాకు సన్మాన కార్యక్రమం అందుకోవాలి, కానీ ఇదిగో ఈ విమానం రద్దు చేయబడింది కాబట్టి అని చెప్పి అన్నాడట. సో వెంటనే అతడు విమానంలో కారులో బయలుదేరాడు. వెళ్తా ఉన్నాడు. వాతావరణం బాగాలేదు, తీవ్రమైన గాలులు వస్తా ఉన్నాయి. మొత్తానికి ఒక ప్రాంతానికి వచ్చిన వెంటనే ఒక పెద్ద చెట్టు ఆ కారుకు అడ్డంగా పడిపోయింది. ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనకాల కంప్లీట్ గా ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి. హడావుల్లో ఈయన వాటర్ తీసుకోలేదు, నీళ్ళ బాటిల్ కొనుక్కోలేదు, ఈయన చేతుల్లో లేదు, డ్రైవర్ కార్ దిగ్గ కారులో కూడా లేదు. సో ఈ సమయంలో అతడు ఇదేంటి ఇలా జరిగిందని చెప్పి అనుకొని దిగులు పడుతూ ముందుకు వెళ్ళలేక వెనక్కు వెళ్ళలేక అట్లా కారు బయటికి దిగి అటు ఇటు చూస్తుంటే ఆ పక్కన ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంటి దగ్గరకు నేరుగా నడుచుకుంటూ వెళ్ళి తలుపు కొట్టి, అమ్మా కొంచెం తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆమె ఒక్క నిమిషం అయ్యా అని చెప్పని వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది. ఆయన తాగుతూ ఆమె ముఖాన్ని గమనించి, ఏంటమ్మా ఎంత దిగులుగా ఉన్నావు, నీ ముఖమంతా అలా ఉందే, ఏమైంది, ఏడుస్తున్నావు అని అడిగాడట. ఏం లేదయ్యా, నా బిడ్డకు బాగలేదు, ఎంతోమంది వైద్యుల దగ్గర చూపించాను కానీ బాగు చేయలేకపోయారు, నా బిడ్డ మరణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు, కాబట్టి ఇంకా నాకు ఏ దిక్కు లేదు, నా దగ్గర డబ్బులు లేవు, అందుకోసమే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని అన్నదంట. అప్పుడు ఆయన అన్నాడంట, పిచ్చిదాని లాగున్నావమ్మా, మంత్రాలకు చింతకాయలు రాలతాయా, ప్రార్థనకు బిడ్డ జబ్బు బాగుపడుతుందా, ప్రార్థనకి బిడ్డ జబ్బు ఎట్ట బాగుపడుతుందమ్మా, ఏదైనా ఒక హాస్పిటల్కి తీసుకుని వైద్యం చేయించకుండా అని చెప్పి అన్నాడట. ఆమె అనిందంట, అయ్యా నా బిడ్డకి అన్ని దగ్గర తిప్పాను, ఎక్కడా కూడా బాగోలేదు, బాగు చేయలేకపోయారు, అయితే నా బిడ్డకి బాగు చేయగలిగినటువంటి వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు డాక్టర్ లూక్ అంట, ఆయన అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం అంట, ఎవరో గొప్ప గొప్ప వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి మాత్రమే ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుందంట, సో నాలాంటి పేదదానికి ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత లేదు, వైద్యం చేయించుకునే స్తోమత లేదయ్యా, అందుకే ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ మాట అంటుండగా ఈయన కళ్ళల్లో నీళ్ళు కారుతా ఉన్నాయి. ఈమె అడిగిందంట, అయ్యా మీరెందుకు ఏడుస్తున్నారంటే, అప్పుడు ఆయన అన్నాడంట, ప్రార్థనకి చింతకాలు రాలతాయా నేను అడిగాను, కానీ ప్రార్థనకి దేవుడు విమానాన్నే ఆపి ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళడం అత్యంత కష్టమో, ఏ వైద్యుని దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం మీలాంటి వాళ్ళకి సాధ్యం కాదో, అలాంటి ఆ వైద్యుణ్ణి, ఏ వైద్యుడిని అయితే నువ్వు కలవాలనుకుంటున్నావో ఆ వైద్యుని దేవుడే మీ ఇంటి దగ్గరికి నడిపించాడు, నువ్వు ప్రార్థన చేస్తున్న వైద్యుని నేనే అని అన్నాడంట. వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి, రేపే నీ బిడ్డను నా దగ్గర తీసుకురా, ఉచితంగా నేను వైద్యం చేస్తాను అని చెప్పి అన్నాడట. క్రీస్తునందు ప్రేమించబడ్డారా, విశ్వాసంతో చేసే ప్రార్థనకు జవాబు ఆలస్యం అవ్వచ్చేమో కానీ జవాబు ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొంచెం ఓపికతో జవాబు కొరకు ఎదురు చూడాలి. నా స్వస్థత కోసం అమ్మ 8 సంవత్సరాలు ఓపికతో ప్రార్థన చేసింది. జవాబు వచ్చిందా? వచ్చింది. ఆలస్యమైందా? ఆలస్యమైంది, కానీ జవాబైతే వచ్చింది. కొన్ని సమయాల్లో దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఆలస్యం చేసినంత మాత్రాన అది నిర్లక్ష్యం చేయబడినట్లు కాదు, ఆయన తన సమయంలో శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అడుగునప్పుడల్లనూ ఆయన నమ్మి విశ్వాసంతో ప్రార్థించాలి, సందేహింపక ప్రార్థించాలి. మొదటిది దేవుని చిత్తంలో ప్రార్థించాలి, రెండవది మన ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించి ప్రార్థించాలి, మూడవది విశ్వాసంతో ప్రార్థించాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నాలుగవది ఏంటంటే క్రీస్తునందు నిలిచి ఉండి ప్రార్థించాలి. క్రీస్తునందు నిలిచి ఉండి ప్రార్థించాలి. యోహాను సువార్త 15:7 ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. మనం ముందు పదాలను వదిలేస్తాం, వెనకాల పదాలు మాత్రం గట్టిగా పట్టుకుంటాం. సంవత్సరానికి వచ్చే ఒకసారి ఆ వాగ్దాన కార్డులలో కూడా మనల్ని పై పదాలని తీసిపడేస్తారు. మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడి ఇంక జనాలు ఆ కార్డును పట్టుకొని మీకేది ఇష్టమో అది ఇస్తాన్నావు కదా ప్రభా, ఇదిగో నాకు అది ఇష్టం ప్రభా, నాకు ఇది ఇష్టం ప్రభా. అసలైతే ఒక ఒక తమ్ముడు నా దగ్గర ఏకంగా వచ్చి అన్నాడు, అన్నా ఈ వాగ్దానాలు ఒట్టి అన్నా ఇవి నెరవేర్చబడవు అని అన్నాడు. ఎస్ ఆఫ్ కోర్స్ December 31 ఇచ్చే కార్డులను నేను కూడా నమ్మల్లో వాళ్ళు పైన కండిషన్ తీసేసి బ్లెస్సింగ్ కార్డులు పెట్టి ఇచ్చేస్తుంటారు. అఫ్కోర్స్ నేను ఒకప్పుడు తీసుకున్నాను, చిన్నప్పుడు తీసుకున్నాను, ఎదిగిన తర్వాత దేవుని వాక్యం అంతా వాగ్దానమే కదా అని చెప్పి వాక్యాన్ని పట్టుకొని వెళ్లాడుతున్నాను నేను పరిశుద్ధ గ్రంథాన్ని. సో మిమ్మల్ని తీసుకోవద్దని నేను చెప్పను, ఇప్పుడు తీసుకోండి నేను చెప్పను, దట్ ఈస్ నాట్ మై టాపిక్. సో ఇప్పుడు ఆ తమ్ముడు ఆ కార్డు పట్టుకొని నా దగ్గరకు వచ్చి అంటాడు, దేవుడు అబద్ధం చేస్తాడన్న, ప్రార్థన వినడన్నా. ఏమేం తమ్ముడన్న, నాకు ఇచ్చిన వాగ్దానం అంటే మీకేది ఇష్టమో అది అడుగుడి మీకు అది ఇస్తానన్నాడన్న. అవును తమ్ముడు అని అన్నాను, మరి నాకు ఇష్టమైంది అడిగానన్న, దేవుడు నాకు ఇవ్వలేదన్న. ఏం అడిగావు తమ్ముడు అన్న, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, సో కాబట్టి నాకు అమ్మాయితో వివాహం కావాలని నేను ప్రార్థన చేశాను అని అన్నాడు. ప్రార్థన చేశాను, ఎన్ని రోజులు ప్రార్థన చేశాను అంటే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట, కానీ దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదట. ఇప్పుడు తమ్ముడికి 2 విషయాలు చెప్పాను. ఒకటి, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోవడం లేదు, సో క్యాన్సల్. నువ్వు అలా అడుగుతున్నావు కాబట్టి నువ్వు పొందుకోవడం లేదు. రెండోది, అసలు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆ వాక్యానికి ముందున్నటువంటి పదాన్ని కూడా ఒకసారి చదువు అని అన్నా, మీకు ఏది ఇష్టమో అది అడగండి మీకు ఇవ్వబడును అని ఉంది కదా. ముందు ఆ వచనం బైబిల్ ఓపెన్ చేసి, అంటే వాడు అప్పటిదాకా అసలు కనీసం బైబిల్ కూడా ఓపెన్ చేయాల, ఆ వచనం ఏందో పూర్తి చదవాల, జస్ట్ ఆ ఒక్క కార్డు ముక్కను పట్టుకొని అలాడుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు నేను చదివి వినిపించాను, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండి నెడలా. ఆయన మాటలు మన యందు ఎప్పుడైతే నిలిచి ఉంటాయో, ఇప్పుడు ఆయన మాటలు మన యందు నిలిచినాయి అనుకోండి, అప్పుడు ఆయన మాటల్లో ఏముంది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారని సత్యం మనకు తెలిసిద్దిగా. అప్పుడు మనం దానికోసం అడగం, ఏది అవసరమో దాన్ని అడుగుతాం, దాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఈరోజు చాలా మంది బోధకులు ఏం చెప్తున్నారంటే, వాట్ ఎవర్ యు వాంట్, నీకు ఏది కావాలో ఏది అవసరమో దాన్ని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు అంటున్నాడు. నో, నువ్వు ఏది అడిగితే దేవుడు నీకు అది ఇవ్వడు, నీకు ఏది అవసరమో దేవుడు నీకు అది ఇస్తాడు. నేను ఇప్పుడు కూర్చొని నేను ఏది అడిగితే నాకు ఇస్తానని చెప్పి ప్రభా కూర్చొని నా భార్యతో నాకు ఇడాకులీ ప్రభా అంటే సరిపోద్దా, నాకు నా ఈ భార్య నాకు నచ్చలేదు ప్రభా, నాకు ఇంకొక భార్య కావాలి ప్రభా అంటే కుదురుతుందా? ఆలోచన చేయండి, ఏది అడిగితే అది ఇవ్వడండి, దేవుడు ఏది అవసరమో అది ఇస్తాడు. ఒక తండ్రిగా నువ్వు నీ బిడ్డ ఏది అడిగితే అది ఇచ్చేస్తావా చెప్పు. వర్షాకాలంలో ఐస్ క్రీమ్ అడిగితే కొనిచ్చేస్తావా నువ్వు? ఎండాకాలంలో ఐస్ క్రీమ్ అడిగితే కొనిస్తావు? ఎన్నిసార్లు అడిగినా కొనిస్తావు? అప్పుడు ఆయన బిడ్డ ఏమనుకుంటుంది, అబ్బా మా డాడీ నీ ఏమడిగినా కాదండు, నో అంటాడు, నో అండు, మా డాడీ చాలా మంచివాడు అనుకుంటుంది. కానీ అదే వర్షాకాలంలోకి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ అడిగితే నువ్వు నో అన్నావు, అప్పుడు అని నేను బిడ్డ ఏమనుకుంటుంది, ఏ మా డాడీ ఏమడిగినా కొనిస్తాడు అనుకున్నాను, ఇదేంది కొనిట్లేదు అని అనుకుంటుంది. కానీ నువ్వు ఎందుకన్నావు నో? యు హ్యావ్ ఎ పర్పస్. నీకు తెలుసు నీ బిడ్డకు ఎప్పుడు ఏది క్షేమమో ఏది క్షేమం కాదో. సో నువ్వే నీ బిడ్డ గురించి అంతగా ఆలోచన చేసినప్పుడు పరలోకమందున్న తండ్రి ఆలోచించేడా? పరలోకమందున్న తండ్రి ఆలోచించేడా? కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం అడిగిన ప్రతీది దేవుడు ఇవ్వడు, కానీ మనకు అవసరమైన ప్రతీదీ ఆయన ఇచ్చే దేవుడు. అయితే ఆయనతో అంటు కట్టుబడి ఉండడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఆయన చెప్పినది, ఆయన వాక్యాన్ని వింటూ లోబడుతూ దాని ప్రకారం జీవిస్తూ మనం ఏది అడిగినను, అది కూడా మన భోగం నిమిత్తము కాకుండా అడిగినను, అప్పుడు ఆయన మనకిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.